8.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి ఉద్యానవాణి కార్యక్రమం ద్వారా కేంద్ర ఎరువుల మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ వారి, ఎరువుల శాఖ మరియు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వారి సౌజన్యంతో అందిస్తున్న రైతులకు ప్రత్యేక రేడియో కార్యక్రమాలకు స్వాగతం.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రబీ కూరగాయల సాగులో మెళుకువలు గురించి తెలుసుకుందాం. రబీ సీజన్ అంటే సాధారణంగా మనకి శీతాకాలంలో వచ్చే సీజన్ని రబీ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ కూరగాయలు అనేది మన దైనందిన జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఆహారంలో సమతుల పోషకాలు అందించడానికి కూరగాయలు తీసుకోవటం అనేది తప్పనిసరి. అంటే మనం ప్రతి కూరగాయ కూడా ఏ మోతాదులో తీసుకుంటే మనకు ఆరోగ్యం బాగా ఉంటుందనేది మనందరికీ తెలుసు. కాబట్టి సంవత్సరం పొడవునా ఆయా కాలానికి అనుగుణంగా ఏ కూరగాయలు అనుకూలమో ఆయా కూరగాయలను పండించుకుంటూ ఉన్నట్లయితే మనకి సంవత్సరం పొడుగునా కూడా ఈ కూరగాయలు అనేది అందుబాటులో ఉంటూ ఉంటాయి. ఈ రబీ సీజన్ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా రబీ సీజన్లో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను కూడా మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు అనేవి కూరగాయల సాగుకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ రబీలో మనం కూరగాయలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మన ప్రాంతం యొక్క వాతావరణం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మన ప్రాంతానికి ఏ రకాల కూరగాయలు సాగు చేసుకున్నట్లయితే ఏ రకాల కూరగాయలు అనుకూలము అనేది ఒక అవగాహన కలిగి సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ కూరగాయల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏ కూరగాయలు మనం రబీలో సాగు చేసుకోవాలో తెలుసుకున్న తర్వాత ఎటువంటి రకాలు ఆయా కూరగాయల్లో ఏ రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి, మన ప్రాంతానికి ఏ రకాలు అనుకూలమనేది మనం తెలుసుకొని సాగు చేసుకోవాలి. రబీ కూరగాయలు మనకు అనుకూలమైన రబీ కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే ఆకుకూరల్లో మనం దాదాపుగా అన్ని రకాల ఆకుకూరలను కూడా మనం రబీ సీజన్లో సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర, అదేవిధంగా బచ్చలికూర, దీంతోపాటుగా ఈ కొత్తిమీర, పుదీనా అనేది మనం ఈ శీతాకాలంలో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. అదే ఈ కాయ పంటల విషయానికి వచ్చినట్లయితే రబీ సీజన్లో చలికాలంలో వంగ, టమోటా, అలా చిక్కుడు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. బాగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం మనం బెండని సాగు చేసుకోవడానికి చలికాలంలో సాధ్యం కాదు. అంటే దిగుబడులు బాగా తగ్గిపోయేదానికి, చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బెండ అనేది ఎదుగుదల బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి దిగుబడులు బాగా తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే మన రాష్ట్రంలో కానీ చూసుకున్నట్లయితే కోస్తా ప్రాంతాల్లో కొంతవరకు చలికాలంలో రబీ సీజన్లో కూడా మనం ఈ బెండను సాగు చేసుకోవచ్చు, కానీ చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం సాధ్యం కాదు. అదే తీగజాతి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే వీటిల్లో మనం రబీ సీజన్లో సాగు చేసుకోవడానికి ఈ సొర కానీ అదేవిధంగా కుమ్మడి, బూడిద గుమ్మడి ఇవన్నీ సాగు చేసుకోవచ్చు. కాకర, బీర, అదేవిధంగా పొట్ల ఇవి కూడా సాగు చేసుకోవచ్చు. కానీ బాగా చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, అదేవిధంగా మంచు ఎక్కువగా పడే ప్రాంతాల్లో మాత్రం ఈ పంటలు తీగజాతి కూరగాయల్లో ప్రత్యేకించి బీర, కాకర, పొట్ల ఈ పంటలు తెగుళ్ళ ప్రభావానికి గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలంలో సాగు చేసుకునేటప్పుడు ఈ పంటల విషయంలో కొంచెం ప్రత్యేకమైన యాజమాన్య చర్యలు చేపట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శీతాకాలంలో సాగు చేసుకోవడానికి శీతాకాల పంటలు అయినటువంటి క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రొకోలి ఇటువంటి సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రూట్ క్రాప్స్ అంటాం, అంటే ఈ క్యారెట్ కానివ్వండి, బీట్రూట్, ముల్లంగి ఇటువంటివన్నీ కూడా మనం శీతాకాలంలో లేదంటే రబీ సీజన్లో మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల ఎంపిక విషయానికి వచ్చినట్టయితే ప్రధానమైన కూరగాయ పంటల్లో టమోటా అనేది ముఖ్యమైనది. ఈ టమోటాల్లో మనకి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినటువంటి రకాలు, అదేవిధంగా కొన్ని కొన్ని రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చూసుకున్నట్లయితే టమాటాలో మనకి ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి రిలీజ్ అయినటువంటి ఈ అర్కా సామ్రాట్ కానివ్వండి, అర్కా అభేద్ అనే రకాలు మనకి రాష్ట్రంలో సాగుకు అనుకూలం. అదే ప్రాసెసింగ్ అంటే కోలగా ఉండి పులుపు తక్కువగా ఉండి నిల్వకి ఉపయోగపడే రకాలు చూసుకున్నట్లయితే అర్కా రక్షక్ అనే రకం అనుకూలమైంది. అదే వంగ విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వంగని మనం ఇష్టపడుతూ ఉంటాం. వీటిల్లో పొడుగు వంగ, రౌండ్గా ఉండి తెల్లగా ఉండేవి, అలా విధంగా అవి ఊదా రంగులో ఉండి రౌండ్గా ఉండేవి, ఊదా రంగులో ఉండి పొడుగా ఉండేవి, ఆకుపచ్చ రంగులో ఉండి చారల రకాలు, ఇవన్నీ కూడా ప్రాంతాన్ని బట్టి ఈ రకాల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ మారిపోతూ ఉంటుంది. వీటిల్లో పొడుగు రకాలు కానీ తీసుకున్నట్లయితే మనకి గులాబీ అనే రకం అందుబాటులో ఉంది. అదేవిధంగా ఊదా రంగులో ఉండి రౌండ్గా ఉండే రకాల్లో భాగ్యమతి, శ్యామల అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా రకాలు ఆయా ప్రాంతాల్లో లోకల్గా దొరికే రకాలు, వాటిని ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరల విషయానికి వచ్చినట్లయితే తోటకూరలో మనకి అర్కా సుగుణ అనే రకము, అదేవిధంగా ఎర్ర తోటకూర రకం కానీ తీసుకున్నట్టయితే అర్కా అరుణ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఎన్ఏ 1 అనే రకం అందుబాటులో ఉంది. పాలకూర విషయానికి వచ్చినట్లయితే ఆల్ గ్రీన్ అనే రకం, అదేవిధంగా కొత్తిమీర విషయానికి వచ్చినట్లయితే స్వాతి, సాధన, సింధు అనే కాకుండా అర్కా ఈశా అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటుగా మనం ఈ బీర విషయాన్ని కానీ చూసుకున్నట్లయితే బీరలో అర్కా సుజాత్, అర్కా సుమీత్, అర్కా ప్రసన్న అని మన బెంగళూరులోని ఐహెచ్ఆర్ వారు రిలీజ్ చేసిన రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానీ, ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో లభించే అందుబాటులో ఉన్న రకాలను అందుకొని సాగు చేసుకోవాలి. క్యారెట్ విషయంలో క్యారెట్లో ఎర్లీ నాంటెస్ అని, ఈ పూసా యమదగ్ని, అదేవిధంగా పూసా కేసర్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అదే బీట్రూట్ తీసుకున్నట్లయితే డెట్రాయిట్ డార్క్ రెడ్ అనే రకం అందుబాటులో ఉంది. ఈ ముల్లంగి కానీ తీసుకున్నట్లయితే పూసా చెట్కి, వైట్ ఐసికిల్ ఇటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం ఈ కూరగాయలు సాగు చేసుకునేటప్పుడు ఈ మనం ఏ ఏ పంట సాగు చేసుకుంటున్నామో వాటిల్లో మనకి అందుబాటులో ఉన్న రకాలు, లేదంటే కొన్ని కొన్ని ప్రైవేటు కంపెనీలు రిలీజ్ చేసినటువంటి హైబ్రిడ్ రకాలు కానీ ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. తర్వాత కూరగాయల సాగు విషయానికి వచ్చినట్లయితే ప్రత్యేకించి రబీ కాలంలో సాగు చేసుకునేటప్పుడు ఈ సాగు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నప్పుడు మనం ముందుగా నేల తయారీ విషయం అనేది జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుంది. నేల తయారీ చేసుకోవడం అనేది 2-3 సార్లు పొలాన్ని బాగా దున్నుకొని బాగా గుల్లబారే వరకు దున్నుకోవాలి. ఎకరానికి వచ్చేసి 6 నుంచి 8 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు, దీంతోపాటుగా పంటను బట్టి ఎకరాకి 150 నుంచి 200 కిలోల వేపపిండి కలుపుకొని దున్నుకోవాలి. అదేవిధంగా పొలం తయారీ సమయంలోనే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 50 కిలోలు, సాధారణంగా ఒక్కొక్క పంటను బట్టి ఈ మోతాదు కొంచెం అటు ఇటు మారవచ్చు. సాధారణంగా ఒక ఎకరానికి వచ్చేసి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కిలో వేసుకున్న తర్వాత పొలాన్ని బాగా దున్నుకోవాలి. అంటే ఈ సాగు విషయంలోకి వచ్చినట్లయితే సాధారణంగా దాదాపు అన్ని రకాల కూరగాయలు కూడా నేల స్వభావాన్ని కానీ చూసుకున్నట్లయితే న్యూట్రల్ పిహెచ్ అంటాం. పిహెచ్ అనేది సాధారణంగా 6 నుంచి 7, 7.5 మధ్యలో ఉన్నప్పుడు దాదాపుగా అన్ని రకాల కూరగాయలను కూడా మనం ఎటువంటి సమస్య లేకుండా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా అంటే పిహెచ్ అనేది 6 కన్నా తక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా 7.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని రకాలైన సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం నేలను తయారు చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని కూరగాయ పంటలను మనం డైరెక్ట్గా నేలలో విత్తుకుంటాం. అంటే ఈ బీర కానివ్వండి, కాకర కానివ్వండి, బెండ ఇటువంటి వాటన్నిటిని కూడా మనం డైరెక్ట్గా నేలలో విత్తుకునే మొక్కలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పంటలు అయితే, అంటే సాధారణంగా విత్తనం యొక్క పరిమాణం చిన్నగా ఉన్న పంటలు తీసుకున్నట్లయితే, అంటే టమోటా కానివ్వండి, వంగ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇటువంటి అన్ని, మిరప, ఇవన్నీ కూడా విత్తనం పరిమాణం చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ముందుగా నారు పెంచుకున్న తర్వాత నారుని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనం పెద్దగా ఉండే మొక్కలన్నీ కూడా సాధారణంగా మనం నేరుగా పొలంలో విత్తుకుంటూ ఉంటాం. అంటే ఈ నారు పెంచుకునే విషయానికి వచ్చినట్లయితే ఏదైతే కూరగాయలు మనం నారు పెంచుకొని సాగు చేసుకోవాలో అటువంటి కూరగాయ పంటల్లో నారు పెంచుకునేటప్పుడు నారుని మనం ఆరోగ్యవంతమైన నారుని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆరోగ్యవంతమైన నారుని మనం పెంచుకునేదానికి గతంలో ఈ నారు అనేది మనం మామూలుగా నేలలో నారుమడిలో పెంచుకునేవాళ్ళం. తర్వాత ఇలా పెంచుకున్న నారుకి నేల ద్వారా వ్యాపించేటువంటి కొన్ని రకాలైన తెగుళ్ళు వ్యాపించి నారు కుళ్ళు సోకటం వలన నారు చనిపోవడం, అదేవిధంగా మొలక శాతం డైరెక్ట్గా నేలలో నాటుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ ఎత్తైన నారుమడిలో పెంచుకోవడం జరుగుతుంది. ఎత్తుమైన నారుమడిలో అంటే నీరు నిల్వ ఉండకుండా ఈ నారు కుళ్ళు అనేది తక్కువగా ఆశించడం జరుగుతుంది. దానికన్నా కూడా ఇంకా మంచి ఆరోగ్యవంతమైన నారును మనం పెంచుకోవాలనుకుంటే ఈ ప్రోట్రేల్లో శుద్ధి చేయబడిన కోకో పీట్లో పెంచుకున్న నారు అయితే మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. వీటిని కూడా మనం ఈ షేడ్ నెట్లలో కానీ పెంచుకున్నట్లయితే ఈ నారు చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి రసం పీల్చే పురుగులు ఇటు కొన్ని రకాలైన కీటకాల బారి నుంచి మనం నారుని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నారు బాగా ఆరోగ్యవంతంగా పెరిగి ఆ దాని యొక్క ప్రభావం తర్వాత దిగుబడుల మీద కూడా చూపిస్తుంది, మంచి దిగుబడులు పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ రకంగా పెంచుకున్న నారుని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. అయితే ఈ విత్తన మోతాదు విషయానికి కానీ వచ్చినట్లయితే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన విత్తన మోతాదు అనేది ఉంటుంది. సాధారణంగా కానీ తీసుకున్నట్లయితే మనం బెండ పంట కానీ తీసుకున్నట్లయితే ఎక్కడైతే మనకు చలి తక్కువగా ఉందో అటువంటి ప్రాంతాల్లోనే మనం బెండ సాగు చేసుకోవాలి. బెండ కానీ చూసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదే టమోటా పంట కానీ తీసుకున్నట్లయితే టమోటా అనేది మనం నారు పెంచుకొని తర్వాత ప్రధాన పొలాలను నాటుకుంటాం. దీని విషయానికి కానీ వచ్చినట్లయితే సూటి రకాలకైనట్లయితే సాధారణంగా 150 నుంచి 200 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అదే మనకి హైబ్రిడ్ రకాలు కానీ తీసుకున్నట్లయితే 60 నుంచి 80 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అదే వంగ విషయానికి వచ్చినట్లయితే 80 నుంచి 100 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. మిరపకాయని తీసుకున్నట్లయితే ఎకరాకు వచ్చేసి 120 నుంచి 150 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అదే బీరగాని చూసుకున్నట్లయితే ఎకరాకి 800 నుంచి 1000 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. కాకరగాని తీసుకున్నట్లయితే ఎకరాకి 1000 నుంచి 1200 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అదే ఆనప అంటే సొరగాని లేదంటే గుమ్మడి బూడిద గుమ్మడి కానీ తీసుకున్నట్లయితే ఎకరాకు వచ్చేసి 1000 నుంచి 1200 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అదే దోస విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు వచ్చేసి 500 నుంచి 600 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. తర్వాత ఈ పంటల్లో మనం నాటుకునే దూరం విషయానికి కానీ వచ్చినట్లయితే ఒక పంటను బట్టి మనం నాటుకునే దూరం అనేది మారిపోతూ ఉంటుంది. ఈ రబీ సీజన్లో సాగు చేసుకునేటప్పుడు మనం కొన్ని ప్రధానమైనటువంటి కూరగాయ పంటలు కానీ తీసుకున్నట్లయితే టమోటా పంట కానీ తీసుకున్నట్లయితే టమోటా పంటను సాలుకి సాలుకి మధ్య 75 సెంటీమీటర్లు మొక్కి మొక్కి మధ్య 50 నుంచి 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినట్లయితే సాలుకి సాలుకి మధ్య 75 నుంచి 90 సెంటీమీటర్ల దూరం, మొక్కి మొక్కి మధ్య దూరం 60 నుంచి 75 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే బెండ విషయానికి కానీ వచ్చినట్లయితే సాలుకి సాలుకి మధ్య 75 సెంటీమీటర్లు మొక్కి మొక్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ఈ తీగజాతి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే ఈ సొర కానివ్వండి లేదంటే గుమ్మడి బూడిద గుమ్మడి కానీ తీసుకున్నట్లయితే సాలుకి సాలుకి మధ్య దూరం 2 నుంచి 2.5 మీటర్లు, మొక్కి మొక్కి మధ్య దూరం 1 మీటర్ నుంచి 1.2 మీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. అదే బీరగాని చూసుకున్నట్లయితే సాలుకి సాలుకి మధ్య దూరం 1 నుంచి 1.5 మీటరు, మొక్కి మొక్కి మధ్య దూరం 75 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలి. అదే కాకర కానీ చూసుకున్నట్లయితే సాలులో సాలుకి సాలుకి మధ్య దూరం 1.5 మీటర్లు, మొక్కి మొక్కి మధ్య దూరం 60 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సాధారణంగా ఈ కూరగాయ మొక్కలు కూరగాయల పంటలు మనం సాగు చేసుకునేటప్పుడు నేల ద్వారా వ్యాపించేటువంటి ఎండు తెగులు అనేది చాలా నేలల్లో సమస్యాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నేల ద్వారా అంటే ప్రత్యేకించి తేలికపాటి నేలలో ఈ నులు పురుగుల సమస్య నెమటోడ్స్ అంటాం, ఈ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్తగా ఈ జీవ నియంత్రణ పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. దీని కొరకు మనం 1 ఎకరాకు వచ్చేసి ఈ ట్రైకోడర్మా విరిడి అలాగే పర్పూలిసీలియం అనే జీవ శిలీంద్రం ఉంటుంది నెమటోడ్స్ని అంటే నులి పురుగుల్ని నివారించుకోవడానికి, దీన్నే మనం పెసిలోమైసిస్ అని కూడా అంటాం. వీటి రెండింటినీ కూడా మనం బాగా అభివృద్ధి చేసుకున్న తర్వాత అంటే ఎలాగంటే 1 ఎకరాకు వచ్చేసి మనం 2 కిలోల ట్రైకోడర్మా విరిడి 2 కిలోల పర్పూలిసీలియం అవసరం అవుతుంది. దీన్ని ముందుగా మనం 90 కిలోల బాగా తయారైన పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలుపుకున్న తర్వాత నీడన ఈ బాగా మిక్స్ చేసుకొని ఎక్కడన్నా నీడగలో ఈ రెండు జీవ శిలీంద్రాలను కూడా కలుపుకున్న తర్వాత అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ సరిపోయిన తేమ ఉండే విధంగా చూసుకొని 1 వారం నుంచి 10 రోజుల పాటు బాగా అభివృద్ధి చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ ప్రధాన పొలంలో సాళ్ళల్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఈ జీవ శిలీంద్రాలని మనం దుక్కిలో అంటే లేదంటే మొక్క నాటుకున్న వెంటనే నాటు లేదా నాటుకునే ముందుగా సాలల్లో కానీ మొక్క మొదల్లో కానీ వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు అదేవిధంగా ఈ నులి పురుగుల సమస్య లేకుండా మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రబీ సీజన్లో కూరగాయల సాగు విషయంలో కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు అనేది మనం చేపట్టవలసి ఉంటుంది. అలా చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి మంచి ఆదాయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి యాజమాన్య పద్ధతుల్లో కొన్ని కానీ మనం గమనించినట్లయితే వీటిల్లో ప్రధానంగా ఈ బిందు సేద్యం అనేది, డ్రిప్ ఇరిగేషన్. సాధారణంగా ఇంతకుముందు మనం ఈ బిందు సేద్యం లేదంటే డ్రిప్ ఇరిగేషన్ అనేది దూరంగా నాటుకునే పంటల్లో, అంటే పండ్ల తోటల్లో ఎక్కువగా వాడుకునే వాళ్ళం. తర్వాత మనకి ఇప్పుడు ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా 30 నుంచి 50 సెంటీమీటర్లు లేదా 60 సెంటీమీటర్ల దూరంలో ఈ డ్రిప్ ల్యాటరల్ పైప్కి రంధ్రాలు ఉండి అక్కడ గంటకి 2 లేదా 4 లీటర్లు డెలివరీ చేసేటువంటి ఇన్లైన్ డ్రిప్ లైన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దగ్గరకు దగ్గరగా నాటుకునేటువంటి కూరగాయ పంటల్లో కూడా ఈ బిందు సేద్యం పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. ఈ బిందు సేద్యం పద్ధతి అవలంబించడం వలన మొక్కకు కావలసినటువంటి నీటిని మనం సకాలంలో వేరు వ్యవస్థకు దగ్గరగా అందిస్తాం కాబట్టి బాగా మొక్కకు కావలసినటువంటి నీరు సకాలంలో అందటం వలన మొక్కలు బాగా పెరగటం, అదేవిధంగా నీరు ఆదా అవ్వటం జరుగుతుంది, కలుపు బెడద కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న చోట ఈ బిందు సేద్యం అనేది లేదా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని కానీ అవలంబించినట్లయితే కూరగాయల సాగులో మనం దిగుబడిని బాగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు పెంచుకున్నప్పుడు దిగుబడిలో 30 నుంచి 50% వరకు కూడా ఎక్కువ దిగుబడులు మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ ప్లాస్టిక్ మల్చింగ్ కానీ చేపట్టినట్లయితే కొన్ని కొన్ని పంటలు, అంటే ఉదాహరణకు కానీ మనం తీసుకున్నట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో కానివ్వండి లేదంటే టమోటా, వంగ, ఇటువంటి పంటలు, మిరప, ఇటువంటి పంటల్లో కానీ మనం ప్లాస్టిక్ మల్చింగ్ కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ మల్చింగ్ వలన నీరు ఆదా అవటమే కాకుండా కలుపు బెడద బాగా తక్కువగా ఉంటుంది. దానివల్ల మనం దిగుబడులు కూడా బాగా ఎక్కువగా తీసుకునేదానికి అవకాశం ఉంది. ఈ మల్చిని ఎన్నుకునేటప్పుడు సాధారణంగా టమోటా, మిరప ఇటువంటి పంటలకి 1.2 మీటర్ల వెడల్పు ఉండే మల్చి షీట్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకే బెడ్ అంటే ఒక బెడ్ వెడల్పు ఎత్తైన మళ్ళు తయారు చేసుకుంటాం. దీని మీద మనం 2 వరుసల్లో ఈ మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. అంటే 2 వరుసలు ఒకే బెడ్ మీద నాటుకునేటప్పుడు అయితే 1.2 మీటర్ల వెడల్పు ఉండేటువంటి మల్చి షీట్ని సింగిల్గా వరుస నాటుకునేటప్పుడైతే ఈ 90 సెంటీమీటర్లు ఉండేటువంటి మల్చి షీట్ని ఎంచుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగా బెడ్ తయారు చేసుకున్న తర్వాత దాని మీద డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకొని దానిపైన మల్చి షీట్ వేసుకొని మనకి కావాల్సిన దూరంలో రంధ్రాలు చేసుకొని మల్చి షీట్ పైన మనం మొక్కల్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కూరగాయల సాగులో ఇంకొక ప్రధానమైన యాజమాన్య పద్ధతి ట్రెల్లిసింగ్, స్టేకింగ్. అంటే మొక్కలకు ఊతం ఇవ్వటం. ఊతం ఇవ్వటం వలన ఆ కాయలు అనేవి కింద నేలకు తగలకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ తీగజాతి కూరగాయల్లో కూడా మనం పందిర్లు పద్ధతిలో కానీ పెంచుకున్నట్లయితే కాయలు నేలకు తగలకుండా ఉండటం వలన కాయ కుళ్ళిపోకుండా ఉంటుంది, మంచి నాణ్యమైన కాయలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ స్టేకింగ్ పద్ధతి అవలంబించినప్పుడు మొక్కకి అన్ని వైపుల నుంచి గాలి ప్రసరించడం వలన ఈ ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మంచి ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలా బాగా గాలి సోకినప్పుడు ఈ పరాగ సంపర్కం అనేది కూడా బాగా జరిగి మంచి కాపు పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కూరగాయలు సాగు చేసుకునేటప్పుడు ప్రత్యేకించి టమోటా కానివ్వండి, అదేవిధంగా తీగజాతి కూరగాయలు, వీటికి నుంచి గాలి ప్రసరించడం వలన ఈ ఎటువంటి తెగుళ్ళు ఆశించకుండా మంచి ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎరువుల యాజమాన్యం. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 ఎరువులను కూడా మనం మొక్కలకు సకాలంలో సరైన మోతాదులు అందించుకోవాలి. వీటిల్లో భాస్వరం ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రం మనం మొక్కలు నాటుకున్న తర్వాత దఫాలుగా అందించుకోవాల్సి ఉంటుంది. వీటిని సాధారణంగా నత్రజని ఎరువుల్ని 3 దఫాలుగా, అదేవిధంగా పొటాష్ ఎరువులను కూడా 3 దఫాలుగా విభజించుకొని మొక్కలు నాటిన తర్వాత 30-60 రోజులకి, తర్వాత పంట యొక్క పంట రకాన్ని బట్టి మనం 75 లేదా 90 రోజులకు అందించుకోవాలి. లేదంటే మనకి డ్రిప్ ద్వారా నీరు కానీ పాకించుకునే సౌకర్యం ఉన్నట్లయితే దానికి మనం డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను కానీ అందించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఏంటంటే మనం అందించవలసినటువంటి నత్రజని, పొటాష్ ఎరువుల్ని సమాన దఫాలుగా తక్కువ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు మొక్కకు అందించినట్లయితే వాటి యొక్క పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి మొక్కలకి బాగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కూరగాయల సాగు విషయంలో ప్రధానమైన సమస్య పురుగులు తెగుళ్ళు. సస్యరక్షణ విషయానికి కానీ వచ్చినట్లయితే ముందుగా పురుగులను కానీ తీసుకున్నట్లయితే సాధారణంగా ఈ పురుగుల్ని ఈ మొక్కల్ని తినేటువంటి గొంగళి పురుగులు లేదంటే లద్దె పురుగులు అనేవి ఆకుల్ని అదేవిధంగా కాయల్ని తిని బాగా నష్టం చేకూరుస్తూ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనవి ఈ పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఇవి మొక్క నాటిన వెంటనే మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ని దశల్లో కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. ఇవి ముందుగా చిన్న చిన్న పురుగులు ఆకుల్ని గోకి తినటం, తర్వాత బాగా ఎక్కువగా ఆకుల్ని తినేయటం వలన ఎక్కువ నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. వీటి నివారణకు మనం సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. వీటిలో భాగంగా మనం పొలంలో అక్కడక్కడ ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటం, అదేవిధంగా అమృతం పంటల్ని, అదేవిధంగా ఈ క్యాబేజ్ క్యాలిఫ్లవర్లకు అయినట్లయితే ఆవాల పంటల్ని అక్కడక్కడ ఆవాల మొక్కలను వేసుకున్నట్లయితే ఎర్రపంటలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా బంతిని కూడా మనం ఎర్రపంటగా వేసుకోవచ్చు. ఈ దీంతో పాటుగా పొలంలో అక్కడక్కడ ఎకరానికి 10 నుంచి 20 వరకు పక్షిస్త స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన ఈ కొన్ని పిట్టలు వాటి మీద వాలిపోయి ఈ పురుగుల్ని ఏరుకొని తింటూ ఈ పురుగుల యొక్క ఉధృతిని తగ్గిస్తాయి. తర్వాత వీటిని కంట్రోల్ చేసుకోవడానికి పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సి వచ్చినట్లయితే ఈ పురుగుల్ని నివారించుకోవడానికి ముందు జాగ్రత్తగా అయినట్లయితే క్లోరోపైరిపాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా థయోడీకార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే నోవల్యూరాన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ క్లోరోఫెనరిపైర్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని అయితే 0.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఈ పురుగుని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కూరగాయల్లో బాగా నష్టం చేకూర్చేది రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగులు కానీ చూసుకున్నట్లయితే తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, దీంతోపాటుగా ఎర్రనల్లి, ఈ 4 కూడా ఈ కూరగాయ పంటలను ఆశించి ఎక్కువ నష్టం చేకూరుస్తూ ఉంటాయి. వీటిల్లో తెల్లదోమ, తామర పురుగులు, అదేవిధంగా పేనుబంక వీటిని నివారించుకోవడానికైతే మనం ముందుగా పొలంలో తెల్లదోమకి పచ్చదోమకి అయినట్లయితే పొలంలో ఎకరాకు వచ్చేసి 20 నుంచి 50 వరకు పసుపు రంగు జిగురు పూసిన అట్టలను ఉంచుకోవాలి. దానివల్ల ఏంటంటే ఈ పురి యొక్క ఉధృతిని గమనించడం కాకుండా పురి యొక్క ఉధృతిని కూడా మనం కొంతవరకు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తామర పురుగులను కనుక నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు జిగురు పూసిన అట్టలను ఏర్పరచుకోవాలి. తర్వాత ఈ పురుగులను బాగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ రసాయనిక పురుగు మందుల్ని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో తెల్లదోమకి, తామర పురుగుని, అదేవిధంగా పేనుబంక నివారించుకోవడానికి మనకి మార్కెట్లో ఇమిడాక్లోప్రిడ్ మందు అయితే 0.5 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఫిప్రోనిల్ అనే మందుని అయితే 2 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని కానీ, థయోమిథాగ్జామ్ అయినట్లయితే 0.4 గ్రాముల నీటికి కలుపుకొని కానీ, అదేవిధంగా ఎసిటామోప్రిడ్ అనే మందుని అయితే 0.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 1 వారం రోజుల పాటు ఈ కాయలనేది కోసుకోకుండా ఉంటే మంచిది. అది మన ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ ఎర్రనల్లి అనేది చాలా పంటలు నాశిస్తుంది. ఈ ఎర్రనల్లి నాశించినట్లయితే ముందు ఆకులు అడుగు భాగాన ఇటుకుపొడి రంగులో ఉండేటువంటి చిన్న చిన్న పురుగులను మనం గమనించవచ్చు. ఆ పురుగులు ఆశించిన తర్వాత ఆకుల మీద రసం పీల్చడం, ఆకులు పైభాగంలో పసుపుగా మారిపోవటం, అదేవిధంగా పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఈ బూజు కూడా ఆకులని పూతల్ని ఆ బూజులు కమ్మేసినట్లయిపోయి ఆకులు మొత్తం ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనం నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ప్రాపర్ గైట్ అనే మందునైతే 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లిని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఈ నీటిలో కరిగే గంధకం పిచికారీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వీటిని తీగజాతి కూరగాయల్లో మనం పిచికారీ చేసుకోకుండా ఉంటే మంచిది. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఆశించేటువంటి నారుకుళ్ళు తెగులు కానివ్వండి, తర్వాత నేల ద్వారా వ్యాపించే ఫిజేరియము శిలీంద్రము, అలా విధంగా స్క్లీరోషియా, ఇటు ఫైటాప్తరా అనేటువంటి శిలీంద్రాల ద్వారా వ్యాపించేటువంటి ఎండు తెగులను మనం నివారించుకోవాలనుకుంటే ముందు జాగ్రత్తగా మనం ఈ పొలంలో ఎక్కువ సేంద్రియ పదార్థాలను వేసుకోవటం, అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువుల్ని వాడుకోవటం చేయాలి. అదేవిధంగా మనం ముందుగా చెప్పుకున్న విధంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని మనం పొలంలో ఈ పశువుల ఎరువు వ్యాపిండితో పాటు అభివృద్ధి చేసుకున్న తర్వాత వేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ యొక్క ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అయినా కూడా అప్పుడప్పుడు మొక్కలు సడన్గా పడిలిపోయి ఎండిపోతున్నట్లుగా మనం గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ని మనం 3 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పాదుల్లో పోసుకోవాలి. లేదా ఈ మెటల్ ఆక్సిల్ మ్యాంకో జిబ్ కలిసిన మందు కూడా ఉంది, దాన్ని అయినట్లయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో పోసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల నుంచి మనం పంటలను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆకుల మీద సాధారణంగా ఈ శీతాకాలంలో అంటే రబీ సీజన్లో ప్రత్యేకించి తీగ జాతి కూరగాయల్లో ఈ బూజు తెగులు తర్వాత బూడిద తెగులు అనేవి ఎక్కువగా ఆశించి నష్టం చేకూరుస్తూ ఉంటాయి. ఈ బూజు తెగులు అనేది బీర కాకర ఇటువంటి పంటల్లో ఎక్కువగా దోస ఇటువంటి పంటల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ బూజు తెగులు ఆశించినప్పుడు ముందుగా ఆకులు ముదురాకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు అడుగు భాగాన బూజు వంటి శిలీంద్రం అభివృద్ధి చెంది తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా చలి ఎక్కువగా ఉండి వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మంచు పడే సమయంలో ఈ యొక్క తెగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తెగులు గమనించిన వెంటనే దీన్ని నివారించుకోవడానికి మెటల్ ఆక్సిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే డైమితోమార్ఫ్ మ్యాంకో జబ్బు కలిసిన మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది, దానిని 1.5 గ్రాములు కానీ లేకపోతే ఫినామిడాన్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూజు తెగుల నుంచి మనం పంటలను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బూడిద తెగులు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది మిరపనే కాకుండా. దీన్ని నివారించుకోవడానికైతే మనం మార్కెట్లో డినోక్యాప్ అనే మందుని మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, దాన్ని మనం 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఈ మధ్య మార్కెట్లో మనకి అజాక్సిస్ట్రాబిన్ అదేవిధంగా ట్రెఫ్లాక్సిస్ట్రాబిన్ టెబికోనిజోల్ కలిసిన మందులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగుల నుంచి మనం పంటలను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సకాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చేపడుతూ ఈ పురుగులు తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా మంచి సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ మనం పాటించినట్లయితే ఈ కూరగాయల పంటలను రబీ సీజన్లో మనం సమర్థవంతంగా సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది.
వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
గోదావరి బొంత KBS 5 గెలకు 8 నుండి 9 హస్తాలు కలిగి 90 నుండి 100 కాయలతో కొవ్వూరు బొంత రకం కంటే అధిక దిగుబడినిచ్చే కూర అరటి రకం ఏక పంటగా మరియు కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయవచ్చు. గెల బరువు 23 నుండి 24 కిలోలు. ఆకుమచ్చ తెగులకు మధ్యస్థ నిరోధక శక్తి కలిగి తామర పురుగు మరియు పెనుబంకను తట్టుకుంటుంది. అరటి కొవ్వూరు బొంత గెలకు 5 నుండి 6 హస్తాలు కలిగి 70 నుండి 80 కాయలతో అధిక దిగుబడినిచ్చే కూర అరటి రకం ఏక పంటగా మరియు కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయవచ్చు. గెల బరువు 18 నుండి 20 కిలోలు. ఆకుమచ్చ తెగులను మరియు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.
టమాటాను ఆశించే తెగుళ్ళు బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు. లక్షణాలు: ఆకులు చిన్నవిగా మారి ఆకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలపై కూడా చిన్న చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెద్దవి అవుతాయి. నివారణ: కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మచ్చల ఎండు తెగులు. లక్షణాలు: టమాటా చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంలోకి మారి ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి. నివారణ: తామర పురుగుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందును, కావున తామర పురుగుల నివారణకు డైమితోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆకు మాడు తెగులు. లక్షణాలు: ఆకులు మీద కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి. నివారణ: 3 గ్రాముల క్యాప్టాన్ లేదా మ్యాంకోజోబ్ లేదా క్లోరథలోనిల్ 2 గ్రాములు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 లేదా 4 సార్లు పిచికారీ చేయాలి. ఫిజేరియం ఎండు తెగులు. లక్షణాలు: క్రింద ఉన్న ఆకులు పసుపు రంగులో మారును, మొక్క ఎండిపోయినట్లుగా తయారయ్యి పెరుగుదల తగ్గిపోతుంది. నివారణ: కాపరాక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పోయాలి. ఆఖరి దుక్కిలో 250 కిలోల వేపపిండిని ఎకరాకు వేయాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులలో వృద్ధి చేసి మొక్క మొదల దగ్గర వేయాలి.
మీరు వింటున్నారు 90.8 FM డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి.